पुरंदर श्रीमद्भागवतम की जय।
श्रील
प्रभुपाद की। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतम మొదటి స్కందం 10వ అధ్యాయం శ్లోకం సంఖ్య 7। उषित्वा हस्तिनपुरेमासान् दीपयान् हरिः सुहृदां च विशोकाय स्वशुश्च प्रियकाम्यया। तात्पर्य मरियु भाष्यं कृष्णकृपामूर्ति एसी भक्तिवेदांत स्वामी प्रभुपाद इस्कान संस्थापकाचार्य। तात्पर्य तन बंधुवुलनु मरियु स्वंत सोदरी अयिन సుభద్రను ఆనందపరచుటకు శ్రీకృష్ణుడు కొలది మాసములు హస్తినాపురమునందే వసించెను. భాష్యం కురుక్షేత్ర రణము ముగిసి ధర్మరాజు సింహాసనము అధిష్ఠించిన పిమ్మట దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన రాజ్యమైన ద్వారకకు తిరిగి వెడలవలసి ఉండెను. కానీ ధర్మరాజు ప్రార్థనను మన్నించుటకు మరియు భీష్ముని యడ ప్రత్యేక కరుణ చూపుటకు అతడు పాండవుల రాజ్యమైన హస్తినాపురమునందు కొలది మాసములు వసించెను. ముఖ్యముగా దుఃఖితుడై ఉన్న ధర్మరాజును ఊరడించుటకు మరియు తన సోదరి అయిన సుభద్రను ఆనందింపచేయుటకు శ్రీకృష్ణుడు అట నిలుచుటకు నిశ్చయించుకొనెను. ఆమె తన ఏకైక తనయుడైన అభిమన్యుని కోల్పోయినందున ప్రత్యేకమైన ఓదార్పును కోరియుండెను. కొలది కాలము క్రిందటనే వివాహితుడైన అభిమన్యుడు తన భార్య అయిన ఉత్తరను ఒంటరి దానిని చేసి వెడలను. వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానుడు తన భక్తులను సంతృప్తిపరచుటయందే సదా ముదమునందురు. భగవానుడు పూర్ణుడైనందున అతని భక్తులే అతనికి బంధువులుగా పాత్ర పోషణము చేయగలరు. నమో విష్ణుపాదాయ కృష్ణపరిష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామి. నమో విష్ణుపాదాయ కృష్ణపరిష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ అధ్యాయం శ్రీకృష్ణుడు తిరిగి ద్వారక వెళ్ళిపోవడం. యుద్ధం ముగిసిన పిమ్మట శ్రీకృష్ణుడు తిరిగి బయలుదేరుతున్నాడు ద్వారకకి. అప్పుడు యుధిష్ఠిరుడు అతన్ని కోరతాడు కృష్ణుడిని, మరికొద్ది కాలం ఇక్కడ మాతోనే ఉండమని. ఎందువల్లంటే అతనికి కూడా చాలా చింతగా ఉంది. ఎవరికి? యుధిష్ఠిరుడికి. కొంచెం దుఃఖంగా అనిపిస్తూ ఉంది. ఎందువల్లంటే భౌతికంగా మనం ఆలోచించినట్లయితే స్వజనులైన వాళ్ళు ఎవరు కూడాను, అంటే ముఖ్యంగా కౌరవులు, అనేక మంది వాళ్ళు యుధిష్ఠిరుడి యొక్క గురువులు, బంధువులు అందరినీ కూడా కోల్పోయి ఉన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడికి చాలా ప్రియమైన వ్యక్తి కృష్ణుడు. ప్రియమైన వ్యక్తే కాదు, యుధిష్ఠిరుడికే కాకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రియమైన వాడు కృష్ణుడు. కానీ మనం దాన్ని విస్మరించాం. ఎప్పుడైతే దాన్ని విస్మరిస్తామో మనకి దుఃఖం. మాము పేత్యతు కౌంతేయ దుఃఖాలయం అశాశ్వతం అని చెప్తున్నాడు కృష్ణుడు. కాబట్టి యుధిష్ఠిరుడు కృష్ణుడిని కోరుతున్నాడు మరికొద్ది కాలం ఉండమని. భగవంతుడు భక్త పరాధీర, అంటే భక్తుల యొక్క ఆధీనంలో ఉంటాడు. అందువలన తన యొక్క శుద్ధ భక్తులైన వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా కోరినట్లయితే కృష్ణుడు వాటిని, ఆ కోరికలను తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు. దానికి ఒక ఉదాహరణ, ఇక్కడ యుధిష్ఠిరుడు ప్రార్థిస్తే కృష్ణుడిని ఉండమని కోరగా యుధిష్ఠిరుడు కొంతకాలం ఉన్నాడు హస్తినాపురంలో. ఇంకా అదే కాదు, కృష్ణుడికి ఇంకా అనేకమైన ప్రణాళికలు ఉన్నాయి. ఆయన చేయవలసినవి ఏంటి అంటే, ముఖ్యంగా తన యొక్క ప్రత్యేకమైన కృపని భీష్ముడికి కూడా ఇవ్వాలనుకున్నాడు. ఏమిటి అంటే, భీష్ముడికి దక్కిన కృప ఏదైతే ఉందో అది చాలా చాలా అరుదుగా లభిస్తుంది ఎవరికైనా. ఎందుకంటే అది కృష్ణుడు స్వయంగా తన శరీరం వదులుతున్నప్పుడు, భీష్ముడు శరీరం వదిలివేస్తున్నప్పుడు కృష్ణుడు స్వయంగా తను ఎదుతున్నాడు. అంతకంటే అదృష్టం కానీ భాగ్యం కానీ ఈ సృష్టిలో ఇంకేది లేదు. ఎందువల్లంటే కృష్ణుడు చెప్తున్నాడు, అంత్యకాలేచే మామేవ స్మరన్ ముక్త కలేవరం. ఎవరైతే అంత్యకాలంలో నన్ను స్మరిస్తూ శరీరం వదిలేస్తారో వాళ్ళు తప్పకుండా నన్ను చేరుకుంటారు. యప్రయాతి సమద్భావం యాతి నాస్త్రత్ర సంశయ. అక్కడ సంశయమే లేదు. సమద్భావం అంటే నన్ను చేరుకుంటారు, నా యొక్క భావాన్ని పొందుతారు, కృష్ణ ప్రేమను పొందుతారు అని చెప్తున్నాడు. ఎవరు పొందగలరు ఆ విధంగా కృష్ణ ప్రేమని? ఎప్పుడు నిరంతరం జీవితం అంతాను కృష్ణుడు యొక్క సేవలో నిమగ్నమైన వాళ్లే చివరికి కృష్ణుని గుర్తుంచుకోగలరు. అటువంటి సేవలో నిమగ్నమై ఉన్నాడు కనుక భీష్ముడు కృష్ణుడు తన యొక్క ప్రత్యేకమైన కృపను చూపించడానికి అక్కడ అతను యుద్ధరంగంలో ఉన్నా కూడాను శరీరం వదిలేయడానికి కృష్ణుడు స్వయంగా వెళ్ళాడు. నిజానికి చెప్పాలంటే కృష్ణుడు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. ఎవరి కోసమో అంటే యుధిష్ఠుడి కోసం ఇంకా కొంతకాలం అక్కడ ఉండవలసిన పని లేదు. భగవంతుడు కృష్ణుడు తను కావాల్సింది అయిపోయింది. ఏమిటి, ఎవరైతే దుష్టులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా యుద్ధంలో సంహరించాలనుకున్నాడు కృష్ణుడు. అది సాధించేవాడు వెళ్ళిపోవచ్చు, కానీ వీటన్నిటికంటే కృష్ణుడికి బాగా ముఖ్యమైనది భక్తుల యొక్క కోరిక తీర్చడం. అంటే బహిరంగ అందరూ చూసినట్లయితే అందరూ అనుకుంటారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సుమిజామ్యం అని కృష్ణుడు చెప్తున్నాడు. అది తను ఒక బాధ్యతగా, ఎందుకంటే తను మాటిచ్చాడు కనుక కృష్ణుడు ఒక బాధ్యతగా ఎప్పుడైతే అధర్మం పెరుగుతుందో అప్పుడు ధర్మాన్ని స్థాపించడానికి కృష్ణుడు వస్తాడు, ధర్మాన్ని స్థాపిస్తాడు. కానీ కృష్ణుడికి నిజంగా ఆనందాన్ని ఇచ్చేది వాళ్ళ యొక్క భక్తులతో చేసే లీలలు, భక్తుల యొక్క కోరికలు తీర్చడంలోను, భక్తులకు సేవ చేయడంలోను. ముఖ్యంగా కృష్ణుడికి బాగా ఆనందాన్ని ఇచ్చింది యుద్ధంలో అర్జునుడికి సేవ చేయడం, అర్జునుడికి ఉపదేశం ఇవ్వడం, అర్జునుడికి రథసారథిగా ఉండడం కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తుంది. ఎందువల్లంటే అందరూ కూడా భగవంతుడికి సేవ చేస్తూ భగవంతుడికి సేవకుల్లాగా ఉండడానికే ప్రయత్నం చేస్తారు, కానీ భగవంతుడిలో కూడా ఉంటుంది. భగవంతుడు కూడా ఒక వ్యక్తే, మాయావాదులు అన్నట్టు అతనిలో కూడా ఇటువంటివన్నీ ఉండడం ఏంటి అంటే ప్రేమ ఉండడం, తిరిగి యుధిష్ఠుడి పట్ల లేదా భీష్ముడి పట్ల తిరిగి వాళ్ళు బాధపడితే ఓదార్చడం, కృష్ణుడు కూడా బాధపడినట్లుగా కనిపించడం కొన్నిసార్లు మనం చూసినట్లయితే రాముడి లీలలో రాముడు కూడా బాధపడతాడు సీతను కోల్పోగానే. అంటే ఇతను భగవంతుడు కాదు, అంటే అతనిలో ఇంక ఎటువంటి లక్షణాలు అంటే మనలో ఎటువంటి లక్షణాలు ఉన్నాయో అవి అతనిలో ఉంటే అతను భగవంతుడు కాదు. కానీ నిజానికి భగవంతుడిలో ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనలో ఉన్నాయి. ఎందువల్ల మమై వాంశ జీవలోకే జీవభూత సనాతన, మనమందరం కూడా అంశలం, కృష్ణుడి యొక్క అంశలం. అదేవిధంగా మరి అంశాలైనప్పుడు ఒక సముద్రంలో ఒక నీటి బొట్టు ఒక అంశ అంటే కొద్ది భాగం చిన్న పరిమాణంలో ఉన్న సముద్రానికి చెందింది ఆ నీటి బొట్టులో కూడా పులుపు ఉంటుంది. అదేవిధంగా మనలో కూడా అనేక భావాలు ఉంటాయి, భగవంతుడిలో ఉన్నాయి అవి కాబట్టి మనలో ఉన్నాయి. చాలామంది చెప్తారు మరి భగవంతుడైతే కృష్ణుడు నిజానికి ఎందుకు శరీరం తీసుకోవాలి, అతను కూడా ఎందుకు ఒక మనిషిలాగా వచ్చాడు అంటే ఇవన్నీ కూడా తప్పుడు అభిప్రాయాలు అన్నమాట. భగవంతుడైతే అతనికి రూపం ఉండకూడదా, భగవంతుడైతే ఒక జ్యోతిలాగా ఉండాలని ఎక్కడైనా శాస్త్రంలో ఉందా, ఇవన్నీ వాళ్ళు సొంతగా సృష్టించుకున్నాయి. భగవంతుడికి ఒక రూపం ఉండకూడదు, భగవంతుడికి ఎటువంటి అభిప్రాయం కానీ ఎటువంటి కోరికలు కానీ ఏ ఉండకూడదు అనేది ఏమైనా ఉందా? అంటే అతను ఏమైనా రాయా, భగవంతుడు ఏమైనా రాయా? రాయి కాదు కదా. ఇవన్నీ కూడా ఈ మాయావాదులు కల్పించినవి, మాయావాది మూర్ఖులు కల్పించినవి. అంటే భగవంతుడు ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలి, అయితే వ్యాసదేవుడు ఎందుకు పనికిరాని వాడా? ఎందువల్లంటే వేదాంత సూత్రానికి భాష్యాన్ని ఇచ్చాడు శ్రీమద్ భాగవత రూపంలో. మొట్టమొదటి వ్యాసదేవులు వారు ఏం చేస్తున్నారు, ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవుడికి ప్రణామం చేస్తున్నారు. ఎందుకని, ఓం నమో భగవతే బ్రహ్మజ్యోతి అని అనొచ్చు కదా వ్యాసదేవుడు. బ్రహ్మజ్యోతి అన్నిటికంటే మూలమైతే వీళ్ళందరూ వ్యాసుడి కంటే గొప్పవాళ్ళ, ఎవరైతే మాట్లాడుతున్నారు. కనీసం ఎటువంటి జ్ఞానం లేని వాళ్ళు, సాధారణమైన వ్యక్తులందరూ కూడాను భగవంతుడైతే అతను ఎందుకు మరి 16,000 మంది గోపికలతో వివాహం ఆడాలి లేదా గోపికల యొక్క వస్త్రాలు ఎందుకు అపహరించాలని చెప్తూ ఉంటారు. అంటే భగవంతుడు ఏమైనా మన యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా అతను ప్రవర్తిస్తేనే అతను భగవంతుడా? అంటే మనం నియంత్రిస్తాము భగవంతుడిని కాదు. భగవంతుడికి కూడా అనేకమైన అభిప్రాయాలు ఉంటాయి అతని మనసులో కూడా. అతను కూడా ఆ యొక్క అభిప్రాయాలు ఆ యొక్క భావాల ద్వారా అతను కూడా ఆనందిస్తాడు కృష్ణుడు. మరి కృష్ణుడు వ్యాసదేవుల వారు చెప్తున్నారు, ఏతై చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం, మొట్టమొదటి అధ్యాయంలో అంటే కృష్ణుడే భగవంతుడు స్వయంగా, బ్రహ్మజ్యోతి కాదు, లేదా ఏదో నిరాకారమో ఏదో రాయో, అంటే ఎటువంటి కోరికలు ఎటువంటి భావాలు లేని ఒక రాయో లేదా ఒక లైటో భగవంతుడు కాదు. కానీ చాలామంది ఎటువంటి జ్ఞానం లేకుండా, ఒకవేళ ఉన్నా అది పూర్తిగా మాయావాదంతో కూడిన జ్ఞానంతో, అందరూ కూడా భగవంతుడిని విమర్శిస్తూ ఉంటారు, లేదా మనం కూడా భగవంతుడు అయిపోవచ్చు అని చెప్తూ ఉంటారు. ఇంకా చెప్తున్నారు మొట్టమొదటి శ్లోకంలో స్వరాట్ అని, తేనే విజ్ఞ స్వరాట్. స్వరాట్ అంటే పూర్తిగా స్వతంత్రుడు భగవంతుడు, మన యొక్క నియమ నిబంధనలకి లోబడి ఉండడు. మరి అలా అనుకుంటే 16,000 మంది గోపికల్ని వివాహం చేసుకున్నప్పుడు, 16,000 మంది రాణులతో ఉన్నప్పుడు ద్వారకలో తన యొక్క సామ్రాజ్యంలో, ఒకేసారి ఒకే క్షణంలో 16,000 ఇంట్లో ఒకేసారి ఉన్నాడు కృష్ణుడు. అది ఏ సామాన్యుడికైనా సాధ్యమా? ఎన్ని అనేకమైన లీలలు ఉన్నాయి, గోవర్ధనం ఎత్తడం, 3 నెలల వయసులోనే కృష్ణుడు పూతను చంపడం, ఇవన్నీ కూడా అతి మానుష లీలలు, సాధారణమైన వ్యక్తి చేసేవి కాదు. కానీ ఎప్పుడైతే ఇవి చెప్తామో అవన్నీ బూటకం లేండి, అవన్నీ నిజంగా ఎవరు జరిగినాయి ఎవరు చూశారు అని అంటారు. మరైతే మరి కృష్ణుడు చీరలు వస్త్రాపహరించడం మాత్రం మరి నువ్వు చూసావా? మరి వీటి గురించి మాత్రం విమర్శిస్తావు? అంటే వీళ్ళకి పూర్తిగా జ్ఞానం లేకుండానే వాళ్ళు ఇష్టం వచ్చినవి మాట్లాడుతూ ఉంటారు. ఎందువల్లంటే ఇదంతా కూడా నిత్యాహంకారం, అంటే నాకు అన్నీ తెలుసు, నేను గొప్పవాడిని కాబట్టి నేను ఇది విషయాన్ని అర్థం చేసుకోగలను, భగవంతుని అర్థం చేసుకోగలను, భగవంతుడు అంటే ఇలా ఉండాలి అని వాళ్ళు చెబుతూ ఉంటారు. కానీ భగవంతుడు మన యొక్క నియమ నిబంధనలకో మన ఆలోచనలకో లోబడి ఉంటేనే భగవంతుడు అనేది లేదు ఎక్కడ. ఆయన పూర్తిగా స్వతంత్రుడు. ఇంకా చెప్పాలంటే మనకున్న బుద్ధితోటి కృష్ణుడిని పూర్తిగా అర్థం చేసుకోవడం ఎప్పటికీ జరగదు. మనమే కాదు, మనం బద్ధజీవులు, మన సంగతి వదిలేసేయండి, పూర్తిగా శుద్ధ భక్తులే కృష్ణుడి యొక్క లీలల్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు. అవి ఎప్పుడు కూడా మిగిలి ఉంటూనే ఉంటాయి. ఇంకా అతని యొక్క లీలల్లో తత్వం కానీ, లీలల్లో ఉన్న విషయం కానీ ఎప్పుడు అలా జరుగుతూనే ఉంటాయి, అనంతంగా జరుగుతున్నాయి భగవంతుడి లీలలు. అతను ఇలాగే చేయాలనేది ఏం లేదు. అతను కావాలంటే ఒక సూకర రూపంలో, అంటే ఒక పంది అవతారంలో వచ్చాడు. మరి భగవంతుడు పంది అవ్వడం ఏంటి? ఇది విచిత్రం కదా. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, మనకి ఏదైతే మనం బద్ధజీవులు, మనం ఏదైతే మనం అనుభవిస్తున్నామో ఇది దుఃఖంతో కూడుకుంది, ఇది సరైనది కాదు కనుక భగవంతుడు అనేవాడు ఇటువంటివి ఏవి కూడా అనుభవించడు. మరి భగవంతుడికి తల్లిదండ్రులు ఉండడం ఏంటి? కొంతమంది చెప్తారు మూర్ఖులు చాలా, అసలు వాళ్ళకి ఎటువంటి జ్ఞానం లేకుండా ఏమంటారంటే, భగవంతుడైన వాడు ఒక కన్యకే జన్మించాలి అంటే కన్యకే జన్మించాలని నువ్వు నిర్ణయిస్తున్నావా? అంటే నీ నిర్ణయానికి లోబడే ఉండాలా భగవంతుడు? కన్యకే జన్మించాలని ఎక్కడుంది? నువ్వు చెప్తున్నావు, ఆయన ఇష్టం. ఆయన కన్యకే జన్మిస్తారు, 4 తల్లులకు జన్మిస్తారు, 10 మంది తండ్రులకు జన్మిస్తారు, ఆయన ఇష్టం. అంటే ఇక్కడ ఇదంతా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, అందుకే మన సంప్రదాయంలో ఈ తత్వం ఏదైతే చైతన్య మహాప్రభు ఇచ్చారు, అచింత్య భేద భేద. అచింత్య అంటే భగవంతుడి యొక్క లీలను పూర్తిగా మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల్ని పూర్తిగా 100% మనం అర్థం చేసుకోగలిగితే మనకి భగవంతుడికి ఇంకా తేడా ఉండదు అప్పుడు. ఎందువల్లంటే ఎప్పుడు కూడా అతని యొక్క లీలలు, అతని యొక్క మేధా సంపత్తి, అతని యొక్క ఐశ్వర్యం పూర్తిగా మన యొక్క మేధాశక్తికి పరిధిలో ఉండవన్నీ ఇంకా దాటి ఉంటాయి అతని కృష్ణుడికి. ఎందువల్లంటే అతని యొక్క మేధాశక్తి మన మేధాశక్తి సమానం కాదు. మనం అణువు, అతను విభువు. కాబట్టి అతనిలో కూడా అనేకమైన గుణాలు ఉన్నాయి, అవన్నీ దివ్యమైనవి. కానీ మనలో ఉన్న లక్షణాలు, ఇప్పుడు బద్ధస్థితిలో జీవుల్లో ఉన్న లక్షణాలు అన్నీ కూడా దుఃఖాన్ని ఇచ్చేవి, భౌతిక సంసారాన్ని బంధించేవి ఏవి చేసినా. కానీ కృష్ణుడు అటువంటి పనులే చేస్తే అవన్నీ కూడా దివ్యం అవుతాయి. ఉదాహరణకి కృష్ణుడు చీరలు అపహరించడం, లేదా 16,000 మందిని రాణుల్ని వివాహం ఆడడం, రాసలీలు చేయడం, ఇవన్నీ కూడా దివ్యమైనవి. అవన్నీ కూడా కృష్ణుడు ఒక సామాన్యమైన ఈ కఫ వాత పిత్త ఉన్న శరీరాలతో, కృష్ణుడి శరీరం అటువంటిది కాదు, అది దివ్యమైనది, శాశ్వతమైనది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కృష్ణుడు కూడా బాధపడతాడు. అందరూ అంటే ఎప్పుడైతే యుధిష్ఠుడు బాధపడుతున్నారో, పాండవులు బాధపడుతున్నారో, మీరు బాధపడద్దు అని కృష్ణుడు కూడా బాధపడుతున్నట్టుగా మనకు కనపడుతుంటుంది మహాభారతం జరిగినట్లు. కానీ ఎందుకు అలా జరుగుతుందంటే, అటువంటి లీలలో అతను పాల్గొనడం వల్ల అతనికి ఆనందం అన్నమాట.
ఒక సాధారణ వ్యక్తిగా ఉండడం వల్ల తను భగవంతుడు అనే దాన్ని కూడా మర్చిపోయి తను తన యొక్క లీలల్లో పాల్గొంటాడు అన్నమాట. ఇదంతా కూడా యోగమాయ శక్తి ద్వారా జరుగుతుంది. మనకి త్రిగుణాల ద్వారా మనం చేస్తుంటాం మన పనులన్నీ. సత్వరజస్తమో గుణాల అధీనంలో మన పనులన్నీ మన కార్యకలాపాలన్నీ ఉంటాయి. కానీ కృష్ణుడి యొక్క కార్యకలాపాలన్నీ శుద్ధ సత్వంలో యోగమాయ యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా శుద్ధ భక్తులు కూడా, శుద్ధ భక్తులు కూడా వాళ్ళ యొక్క శరీరం సచ్చిదానంద విగ్రహం, కృష్ణుడి యొక్క శరీరం కూడా సచ్చిదానంద విగ్రహం. అందుకని ఎవరైతే సచ్చిదానంద విగ్రహం కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్లే కృష్ణుడి యొక్క బంధువులుగాను కృష్ణుడితో లీలలో పాల్గొగలరు. ఉదాహరణకి మనం చూసినట్లయితే శ్రీమద్ భాగవతంలో జయ విజయుల్ని చతుష్కుమారులు శపిస్తారు. అది కూడా భగవంతుడి యొక్క లీల. ఎందువలనంటే భగవంతుడికి భగవంతుడితో సాటిగా యుద్ధం చేయగలిగే వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరు ఎవరు చేయగలరంటే నిజానికి భగవంతుడి సాటిగా ఎవరు చేయలేరు. కానీ ఉన్నవాళ్ళలో ఎవరు బాగా చేయగలరంటే భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు. అది కృష్ణుడికి కూడా ఆనందం ఇస్తుంది. అందువల్లనే ఎవరు రావణాసుడు, హిరణ్యకశిపు ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు. వాళ్ళు వాళ్ళతోటే యుద్ధం చేయడానికి కృష్ణుడికి ఆనందం అన్నమాట. ఆ విధంగా తెలియజేస్తున్నాడు అనేకమైనవి తెలియజేస్తున్నాడు. ఒకదాంట్లోనే ఏంటి, రాక్షసత్వంగా ఉంటే ఈ విధంగా దుఃఖాన్ని అనుభవిస్తారు, కృష్ణుడి చేతిలో నాశనం అవుతారు అని కూడా ప్రపంచానికి తెలియజేస్తున్నాడు దాని ద్వారా. ఎందువల్లంటే అంతకంటే గొప్ప రాక్షసులు ఎవరు లేరు. రావణాసుర, హిరణ్యకశిపు వీళ్ళకంటే గొప్ప రాక్షసులు ఎవరు ఉన్నారు సృష్టిలో. ముల్లోకాలను కూడా వేలు మొత్తాన్ని పాలించారు రావణాసుడు, హిరణ్యకశిపు వీళ్ళందరూ. కాబట్టి కృష్ణుడు మన యొక్క మనస్సుకో మన యొక్క మేధా సంపత్తికో లోబడి ఆయన యొక్క లీలన్నీ ఉండాలనేది ఏం లేదు. మనం ఆలోచించగలిగేవే, మనం అర్థం చేసుకోగలిగేవే కృష్ణుడు చేయాలి. ఏదైతే మనం అర్థం చేసుకున్న జ్ఞానం ఉందో దానికి లోబడి ఉంటేనే అతను భగవంతుడు. లేడంటే భగవంతుడు కాదని అనుకోవడం అపోహ. ఇదంతా మాయావాదం. మాయావాదం అంటే అంతా మాయతో కప్పబడింది వాళ్ళ జ్ఞానం అన్నమాట. మాయా అపహరిత జ్ఞాన, వాళ్ళ యొక్క జ్ఞానం అంతా కూడా మాయ ద్వారా కప్పేయబడింది. ఎందువలన ఎప్పుడు దీన్ని అర్థం చేసుకుంటే భగవంతుడికి అచింత్య గుణాలు ఉన్నాయి, పూర్తిగా మనం భగవంతుడిని అర్థం చేసుకోలేము అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటే అప్పుడే కృష్ణుడిని పూర్తిగా అర్థం చేసుకోగలం. భగవంతుణ్ణి కొద్ది పరిమాణంలో మనకి ఎంతైతే అవసరమో, దదామి బుద్ధి యోగం తమ్ ఏన మాం ఉపయాంతితే. కృష్ణుడు చెప్తున్నాడు ఎవరైతే నాకు శరణాగతి పొంది ఉన్నారో వాళ్ళకి ఎంత జ్ఞానం అయితే అవసరమో, ఏ బుద్ధి అయితే అవసరమో తిరిగి నన్ను చేరుకోవడానికి అది నేను ఇస్తానని చెప్తున్నాడు. అంత ప్రమాణంలో మనకి ఆ జ్ఞానం వస్తుంది. ఎప్పుడు ఈ అచింత్య అనే దాన్ని అర్థం చేసుకోవాలి. కృష్ణుడికి అచింత్య గుణాలు ఉన్నాయనేది ఇక్కడ కూడా మనం చూడవచ్చు. యుధిష్ఠుడు సుభద్ర తన యొక్క చెల్లి కోసం, సాధారణంగా చూసినట్లయితే ఎవరైనా ఒకళ్ళు మనం కూడా బంధువుల ఇంటికి వెళ్ళినట్లయితే వాళ్ళు కూడా వాళ్ళ మన పట్ల ఉన్న అభిమానంతో ప్రేమ అనే పేరుతో చెప్పబడే దాంతో, అది నిజంగా ప్రేమ కాదు, దాంతో వాళ్ళు ఏమంటారంటే ఇంకొద్ది కాలం ఉండమని అడుగుతుంటారు. వాళ్ళు బాధపడితే మనం ఓదార్చడం కానీ, మనం బాధపడితే వాళ్ళు ఓదార్చడం కానీ ఇవన్నీ సాధారణంగా జరుగుతూ ఉంటాయి మనం చూస్తాం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది కృష్ణుడికి. అంటే కృష్ణుడు కూడా అంత మాత్రం కృష్ణుడు ఒక సాధారణమైన వ్యక్తి కాదు. అక్కడే పొరపాటు. ఈ అచింత్య గుణాలు ఉన్నాయి అనేది మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడే కృష్ణుడిని నిజంగా ఆ లీలల్ని మనం ఏదైనా కొంచెమైనా అర్థం చేసుకోగలిగే మనకు శక్తి కృష్ణుడు ఇస్తాడు. మళ్ళీ అది కూడా ఏదైనా కానీ కృష్ణు నుంచి రావాల్సిందే. కృష్ణుడి యొక్క కృపలేని మనం ఏమీ అర్థం చేసుకోలేము. ఆ కృప భక్తుల ద్వారా మనకు లభిస్తుంది. ఆ కృష్ణుడి యొక్క కృప భక్తుల ద్వారా లభిస్తుంది. కాబట్టి భగవంతుడిలో అచింత్య గుణాలు ఉన్నాయి అనేదాన్ని మనం మొట్టమొదటి అర్థం చేసుకుంటే మనం ఏదైనా భక్తిలో ముందలకు వెళ్ళడం, భగవంతుడిని అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. లేదంటే అర్థం చేసుకోలేము. ఇంకా కృష్ణుడు ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క ఆనందం ఏమిటి, భక్తులను ఆనందింపజేయడంలో ముఖ్యంగా. ఎందువల్లనే యుధిష్ఠుడి కోరిక తీర్చడానికి ఉన్నాడు, సుభద్రని ఓదార్చు, సుభద్రానికి ఆనందాన్ని ఇవ్వడానికి. ఎందువల్లంటే సుభద్ర తన యొక్క పుత్రుణ్ణి కోల్పోయింది అభిమన్యుడు. కాబట్టి సుభద్రని కూడా ఓదార్చడానికి, ఎందువల్లంటే ఒక స్త్రీకి పుత్రుడు మరణించడం అనేది చాలా పెద్ద శోకంతో కూడుకున్నటువంటిది అనమాట. స్త్రీకి భర్త కానీ లేదా తన యొక్క పుత్రులు చాలా సన్నిహితమైన వాళ్ళు, వాళ్ళ మీద ఆధారపడి స్త్రీ యొక్క జీవనం అంతా కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళని కోల్పోతుందో బాగా దుఃఖం వస్తుంది. దాన్ని ఓదార్చడానికి కూడా కృష్ణుడు ఉన్నాడు. మరి ఇవన్నీ చూస్తే భ్రమకు గురవుతారు సాధారణమైన వాళ్ళు. కానీ ఎవరైతే భక్తులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తెలుసు ఏమని, కృష్ణుడిలో అచింత్య గుణాలు ఉన్నాయని. వాటి ద్వారా వీటన్నిటిని కూడా అర్థం చేసుకోగలిగే శక్తి వాళ్ళకు వస్తుంది. ఇటువంటి విషయాలని, ఇటువంటి లీలల్ని భక్తులకు అర్థం చేసుకోగలిగే శక్తి కృష్ణుడు ఇస్తాడు. హరే కృష్ణ. ఉదాహరణకి మనం చూసినట్లయితే భగవంతుడు అవును, మనం చూసినట్లయితే కృష్ణుడి యొక్క జన్మ ఏ విధంగా ఉంటుందంటే, మొట్టమొదట కృష్ణుడు ఈ వాసుదేవుడి యొక్క మనసులోకి ప్రవేశిస్తాడు, అక్కడ నుండి దేవకి యొక్క మనసులోకి ప్రవేశిస్తాడు. అంతేగాని అక్కడ భౌతికంగా ఏమి సంపర్కం అనేది వాళ్ళలో, భౌతికమైన జీవులు కలిసినట్లుగా ఉండదు అక్కడేమి. తర్వాత అక్కడి నుండి గర్భంలోకి, గర్భం నుండి తిరిగి బయటకు వస్తాడు. మరి అలా అనుకుంటే మరి దేవకి గర్భంలోకి వెళ్ళడం ఏంటి అంటే, రక్త మాంసాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళడం ఏంటి, అక్కడి నుంచి బయటికి రావడం ఏంటి, అదే అంటే ఇది కూడా భౌతికం అయిపోతుంది కదా అప్పుడు. అంటే భగవంతుడు అంటే కేవలం గాలిలోంచి రావాలి, పైనుంచి ఆకాశం నుంచి ఊడిపడాలి ఒకసారిగా అని కదా అనుకుంటారు జనరల్గా. కానీ అది అది మనం నిర్ణయించలేము. ఇప్పుడు మరి బ్రహ్మ యొక్క చెవిలోంచో ముక్కులోంచో ఈ వరాహ అవతారం వస్తుంది, బ్రహ్మ చెవియో ముక్కో, బ్రహ్మ ముఖంలోంచి ఎక్కడో ఏదో ఒక ప్రదేశం. మరి అదేంటి, అది అతని ఇష్టం, ఎలా అయినా రావచ్చు అతను. మరి అలా అనుకుంటే ఉత్తర గర్భంలోనికి ప్రవేశిస్తున్నాడు కృష్ణుడు, అక్కడ కూడా రక్త మాంసాలు ఉన్నాయి, ప్రవేశించి కాపాడుతున్నాడు కదా అంటే సాధారణమైన వ్యక్తుల్లాగా. కానీ భక్తుల యొక్క శరీరం కూడా ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ యొక్క శరీరాలు కూడా సాధారణమైన తమో గుణంలోనో లేదా ఈ త్రిగుణాలతో ప్రభావితమైనవి కాదు. వాళ్ళు కూడా ఎప్పుడు భగవంతుడి చేతనలో ఉంటారు కనుక అటువంటి శరీరంలోకి, అటువంటి వాళ్ళ ద్వారానే తన యొక్క లీలలో వాళ్ళ ద్వారానే జన్మిస్తాడు కృష్ణుడు. అంతే, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు కన్యకే జన్మించాలనేది మనం నిర్ణయించలేము. అది ఇక్కడ చెప్పేది నువ్వెలా నిర్ణయిస్తావు, నువ్వు కన్యకే జన్మించాలి, నువ్వు భగవంతుడు ఇలానే ఉండాలి, ఇలానే ఉండాలి, పై నుంచి రావాలంటే అది ఆయన ఇష్టం. అవును 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 సోకరం
అవును
అవును అడవి పందులు నాకు తెలిసి పెద్ద అంటే వాడేది కంటెక్స్ట్లో తేడా వస్తుంది కానీ రెండుగా గోపీ భావ అంటే గోపికల యొక్క భావం అనే అర్థం. గోపీ భావ అంటే ఏం లేదు, గోప అంటే గోప అంటే పుం, గోపి స్త్రీలింగం, గోప అంటే పుంలింగం, గోపి అంటే స్త్రీలింగం, గోప బాలురు అంటాం.
చాలా మంది చూసారు
భగవంతుడు అవును రాయిలో కూడా ఉన్నాడు, కానీ ఆయన రాయి కాదు, రాయిలో ఉన్నంత మాత్రాన. ఇక్కడ అది చెప్పేది అంటే భగవంతుడు ఏదో ఒక రాయిలాగా ఒక ఇదిలాగా ఉంటే అదే భగవంతుడు అని కాదు. నిజానికి ఆ రాయిలో ఉన్న అతను రాయికి కూడా జీవం ఉంది, ఎందువల్ల భగవంతుడు ఉన్నాడు కనుక నిజంగా స్వయంగా భగవంతుడే. అసలు అక్కడ మనకి బ్రహ్మజ్యోతి అనేది భగవంతుడి యొక్క శరీరం నుంచి వచ్చిన కాంతి, వచ్చిన కాంతి. బ్రహ్మణ్యోహి ప్రతిష్టాహం అంటే ఈ బ్రహ్మ రాయిలో కూడా ఉన్నాడు కరెక్ట్, కానీ ఎప్పుడు ఏది ఏ రాయిని పూజిస్తాం మనం, ప్రతి రాయిని పూజించాం కదా. ఆయన చెప్పినట్టు ఏంటంటే ఒక పద్ధతి ద్వారా పాంచరాత్రిక విధానం ద్వారా చేస్తాం, అటువంటి విగ్రహాలనే మనం పూజిస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై, శ్రీల ప్రభుపాద్కి జై.